The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణుభట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం ఆగస్ట్ 6, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను ఈశ్వర్ విష్ణుభట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన లైవ్లో. మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక 9888555625672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక +1484364-3471 నెంబర్ పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తూ ఉంటే కనుక myin.media@mydia.media ఐడి పైన కాల్ చేసి మీరు కూడా చర్చలో పాల్పంచుకోవచ్చు, అభిప్రాయాలు పంచుకోవచ్చు, ప్రశ్నలు కూడా అడగచ్చు. ఓకే, సో ఈ రోజున నేను ప్రత్యేకించి మనం సంచలనం అని చెప్పుకోవాలి అని అందరికీ తెలిసిందే గత 2 రోజులుగా, అంటే ఇంకా బాగా మాట్లాడితే గత 15 రోజులుగా భారతదేశం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక చర్చకి, ఒకలాంటి ఆశకి మొత్తం మీద నిన్నటితో తెరపడింది. నిన్న పొద్దున్న రాజ్యసభ ప్రారంభం కాగానే 11 గంటల కల్లా ఈ దేశపు హోం మంత్రి జమ్మూ కాశ్మీర్ని సైకలాజికల్గా లేదా చట్టపరంగా సాంకేతిక పరంగా మన దేశం నుంచి ఒక రకంగా విడిగా ఉంచుతున్నటువంటి ఒక అధికరణాన్ని 370ని, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి Article 35A రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ప్రకటించి, దాదాపు 7 దశాబ్దాలుగా ఒక రకంగా మన భారతదేశపు నెత్తిపైన కుంపటిలాగా రగులుతున్నటువంటి ఒక సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. నిన్న మీరు గమనిస్తే కనుక భారతదేశం మొత్తం కూడా దీని మీద చాలా రకాల సంబరాలు జరగడం, మనందరూ భారతీయులుగా దీని గురించి గర్వపడడం అనేది జరిగింది. ఇది అంటే Article 370 అంటే ఏంటి, లేకపోతే 35A అంటే ఏంటి, ఇప్పటికే మీరందరూ చాలా చోట్ల దీన్ని గమనించే ఉంటారు. ఇది ఎట్లా అనంటే, ఈ దేశంలోనే ఉంటూనే ఒక రాష్ట్రం కింద ఉన్నట్లుగా ఉంటూనే జమ్మూ కాశ్మీర్ లే లడక్ ప్రాంతాల సమూహమైనటువంటి జమ్మూ కాశ్మీర్ అనే ఒక ప్రాంతంలో భారతదేశం యొక్క రాజ్యాంగం నడపబడదు. భారతదేశంలో రాజ్య పార్లమెంట్ చేసే చట్టాలు అక్కడ అసెంబ్లీ యొక్క పర్మిషన్ తీసుకుంటే తప్ప అక్కడ అమలు కావు. లాంటి అనేక కాంప్లెక్సిటీలు, అనేక సంక్లిష్టతలు కలిగినటువంటి ఒక ఆర్టికల్. దీన్ని అడ్డం పెట్టుకుని మీరు గమనిస్తే కనుక 1947లో ఎక్సెషన్ ఆఫ్ కాశ్మీర్, కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడము అనే ప్రతిపాదిక జరిగిన తర్వాత, అంటే మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ ఒక బ్రీఫింగ్ చెప్తాను నేను. 1947లో మనకు స్వాతంత్రం ఇస్తూ ఈ దేశంలో 562 సంస్థానాలు కానీ ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలు కానీ విడిగా వదిలేసి వెళ్ళిపోయారు బ్రిటిష్. వాళ్ళు ఏం చెప్పారనంటే, మీరు స్వతంత్రంగా ఉండదలుచుకుంటే ఉండొచ్చు, లేదా మీరు ఏ దేశంతో కావాలంటే ఆ దేశంతో, అటు భారత్తో కానీ ఇటు పాకిస్తాన్తో కానీ మీరు ఎటు వెళ్ళదలుచుకుంటే అటు వెళ్ళొచ్చు అనుకునే క్రమంలో భాగంగా 3 రాజ్యాలతో కొద్దిగా కాంప్లెక్సిటీ ఏర్పడింది, 3 సంస్థానాలతోటి. అందులో ఒకటి మన హైదరాబాద్, జునాగఢ్, 3వది జమ్మూ కాశ్మీర్. సో ఈ హైదరాబాద్ జునాగఢ్ని అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ మిగతా 560 రాజ్యాలని 559 రాజ్యాలని అవలీలగా స్వతంత్రంగా మేము భారతదేశంతోనే కలిసి ఉంటామని దేశంలో వాళ్ళు విలీనం చేస్తే, వీళ్ళు ముగ్గురు కొంచెం బ్రతికటలను ఏర్పడితే ఈ 2 సంస్థానాల యొక్క విలీనాన్ని మన పటేల్జీ దగ్గరుండి పర్యవేక్షించి హైదరాబాద్ వస్తున్న ఒక రెసిస్టెన్స్ ని ఆయన బలప్రయోగం చెయ్యబో, పోలీసు చర్య అంటారు దాన్ని అప్పట్లోనే, కాబోతున్న క్షణంలోనే దానికి అప్పుడున్న మన నిజాము విలీనం చేసినట్లుగా భారతదేశానికి లొంగిపోయినట్లుగా భారతదేశపు ఆయన సైన్యం లొంగిపోయి భారతదేశంలో విలీనం అయిపోయింది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కొద్దిగా క్లిష్టతరమైనటువంటి అంశం. హైదరాబాద్ ఏంటనంటే హిందూ మెజారిటీ స్టేట్ ఉండుండే, కానీ దాని అప్పటి సంస్థానాధీశుడైనటువంటి నిజాం ఒక ముస్లిం, కాబట్టి అక్కడ ప్రజల ఆకాంక్షలన్నీ కూడా, అంటే ప్రజల ఆకాంక్షలు మతపరంగా అని కాదు, భౌగోళికంగా డెమోగ్రఫికల్గా మీరు తీసుకుంటే హైదరాబాద్ అనేది భారతదేశంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటితో పాటు ఇక్కడ అలవోకగా ఇక్కడ ఇమిడిపోయే ప్రాంతం. జమ్మూ కాశ్మీర్ ఏమైందనంటే మీకు అటు పాకిస్తాన్కి ఇటు భారతదేశానికి మధ్యలో వాళ్ళు ఒక ఒక రావణ కాస్తంలాగా ఒక అగ్నిని జ్వలింపజేసి వాళ్ళు ఎటు తెలుసుకుండా బ్రిటిష్ వెళ్ళిపోవడంతో అక్కడ అక్కడ సంస్థానాధిపతి ఎవరంటే రాజా హరిసింగ్, ఆయన హిందూ, అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజలు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు జనరల్గా సాధారణంగా 1947 విభజన ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా మతపరమైనటువంటి విభజన కాబట్టి మతపరంగానే ప్రాంతాలు రెండు ఐడెంటిటీస్ కింద భారతదేశం లౌకికవాదం సెక్యులర్గా ఉన్న సెక్యులర్ లౌకికంగా అన్ని మతాలు సమానం అనుకునే భారతదేశం ఒకటైతే పూర్తిగా మాకు ముస్లిం రాజ్యం కావాలని అప్పటి ముస్లిం లీగ్ పెద్దలు వాళ్ళ యొక్క డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ను విభజనకు సహకరించినటువంటి మన అప్పటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైనా చెప్పొచ్చు కాక. కానీ సో డెమోగ్రఫికల్గా మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒకలాంటి అలజడులు రేగడం, పాకిస్తాను కాశ్మీర్ని తనలో కలుపుకోవడానికి అక్కడ గిరిజనులను తీసుకెళ్ళి ఈ రాజా హరిసింగ్ సైన్యం పైన ప్రయోగించి బలవంతంగా కలుపుకుందాని ప్రయత్నాలు చేయడం, కొంతమంది ప్రజల యొక్క మద్దతు ఉండడం, కాకపోతే అప్పుడు మన అప్పుడు 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 ప్రధానమైనటువంటి నెహ్రూ ఈ విషయాన్ని నేను డీల్ చేస్తాను, నేను దీన్ని వ్యవహారం నేను చూసుకుంటానని చెప్పి ఆయన వ్యక్తిగతంగా షేక్ అబ్దుల్లాజీ అని ఒక ఒక వ్యక్తి ఉండే, ఆయన అప్పుడు రాజా హరిసింగ్ యొక్క రాచరికానికి వ్యతిరేకంగా ఒక మాకు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కావాలని ఒక ప్రజల్ని ఆయన సమీకరించి ఆయన మాటకి కొంచెం విలువ ఉండే అప్పట్లో ప్రజల్లో. సో ఆయనతో ఒకలాంటి సంధి కార్యక్రమం నడపడం ద్వారా షేక్ అబ్దుల్లాజీని దగ్గర పెట్టుకుని అట్లాగే పక్కన మన రాజా హరిసింగ్ గారి యొక్క రిప్రజెంటేటివ్ పక్కన పెట్టుకుని అనేక చర్చలు జరిపి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చి కాన్స్టిట్యూషనల్గా మిమ్మల్ని మీకు ఇబ్బందులు పెట్టము, పాకిస్తాన్ అనేది ఒక మతతత్వమైనటువంటి రాజ్యం అవుతుంది, అక్కడ మిగతా మైనారిటీలు అయినటువంటి బౌద్ధులకు కానీ హిందువులకు కానీ సిక్కులకు కానీ రక్షణ ఉండకపోవచ్చు, ఇక్కడ సర్వస్వతంత్ర రాజ్యంగా మీరు అంటే కొన్ని కొన్ని రకాల కండిషన్స్ని అప్లికబుల్ చేస్తూ ఎక్సెషన్ అనేది జరిగి రాజా హరిసింగ్ గారిని ఒప్పించి ఎక్సెషన్ ఆఫ్ కాశ్మీర్ అంటారు, అంటే కాశ్మీర్ని భారతదేశంలో విలీన ప్రతిపాదన రాజా హరిసింగ్ ద్వారా చేయించి కాశ్మీర్ ప్రజలకి కొన్ని హక్కులు కల్పించారు. అక్కడ కాశ్మీర్లో మాత్రమే కాదు హైదరాబాద్ ప్రజలకు కూడా, హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొన్ని హక్కులు కల్పించారు. 371D అనే ఆర్టికల్ ప్రకారం ఇక్కడ స్థానికేతరుల యొక్క విద్యా ఉపాధి అవకాశాలు తక్కువ ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నిటిపైన ఉండాలి, వీళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మిగతా వాళ్ళు దెబ్బతీయకూడదు, అంటే జనరల్గా విలీనం ప్రతిపాదన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్టేట్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడాలి, అక్కడ ఉన్న ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కాపాడాలని ఇంచుమించు ఇదే ఉద్దేశంతో అక్కడ ఉన్న ప్రజలకు కూడా కొన్ని ప్రజలకి ఆ ప్రజల పక్షాన ఉన్నటువంటి ఆయన మన అబ్దుల్లాకి షేక్ అబ్దుల్లాజీకి వాళ్ళకి కూడా కొన్ని గ్యారంటీలు ఇస్తూ ఎక్సెషన్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది, భారతదేశం యొక్క విదేశాంగ విధానానికిను జమ్మూ కాశ్మీర్ విదేశాంగ విధానానికి విదేశాంగ నిర్ణయాలు జమ్మూ కాశ్మీర్లో వర్తించవు, జమ్మూ కాశ్మీర్లో భారతదేశ రాజ్యాంగం అమలు కాదు, ఇలాంటి అనేక అనేక కాంప్లెక్స్ రూల్స్ని అక్కడ షేక్ అబ్దుల్లా గారి యొక్క ఒత్తిడితోటి మన అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఆమోదించి దాన్ని మన దేశంలో ఉన్నారు అంటే ఉన్నట్లుగా. మీరు గమనిస్తే కనుక గత 7 దశాబ్దాల్లో జమ్మూ కాశ్మీర్లో కొంతకాలం వరకు పర్యాటక ప్రాంతం మంచి పర్యాటక ప్రాంతంగా ఉండేది, సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఓకే ఎప్పటికప్పుడు ఏదైనా కొంచెం ముందడుగు తీసుకుందాం, ఎందుకంటే అది భౌగోళికంగా కాశ్మీర్కి మనకి మధ్యన ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. సో మీకు అప్పుడే తెలుసు అప్పుడే మనకి యుద్ధం జరిగితే కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం జరిగింది, దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు, గిల్జిత్ బల్చిస్తాను ఈ ప్రాంతాలు మన అన్నీ కూడా పాక్ అండర్లోకి వెళ్ళిపోయినాయి కొన్ని. సో ఇలాంటి నేపథ్యంలో నిరంతరం ఈ అంశాన్ని దృష్టి పెట్టుకుంటూ కాశ్మీర్ని వెనకుండి నడిపించేటువంటి వేర్పాటువాద శక్తులు మేము విడిపోవాలి, మేము పాకిస్తాన్లో కలిసిపోవాలి, పైకేమో ఆజాద్ కాశ్మీర్ అంటారు, మేము కాశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉంటామని చెప్తారు, కానీ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఉండి ఇండియాతో నెగోషియేట్ చేస్తూ భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం వేలాది లక్షలాది కోట్ల రూపాయల యొక్క సహాయం తీసుకుంటూ, ఎందుకంటే సైనిక పరంగా అత్యంత సైనిక సాంద్రత డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ, ఎందుకంటే ఒక పక్కన పాకిస్తాన్ మాట్లాడితే యుద్ధం అని పైకి రావడం, ప్రతిసారి ఓడిపోయి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు వదిలేవాళ్ళు కాదు. ఇలాంటి క్రమంలో ఎప్పుడైతే ఫైనల్గా 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ మనం విడదీసేసి బంగ్లాదేశ్ని విడదీసి అటు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ కింద మార్చి ఎప్పుడైతే మనం యుద్ధం విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్కి ఏమర్థమైందంటే మనం డైరెక్ట్ వార్లో ప్రత్యక్ష యుద్ధం భారతదేశంతో మనం గెలవలేము కాబట్టి ప్రాక్సీ వార్ని అంటే ఇండైరెక్ట్గా మన పైన విభజన ప్రోద్బలం చేయడం ద్వారా వాళ్ళకి నిధులు సమకూర్చడం ద్వారా వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడం ద్వారా కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ముస్లింస్లని రాడికలైజ్ చేయడం ద్వారా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ద్వారా వాళ్ళని రిక్రూట్ చేయడం ద్వారా నిరంతరం భారత్ పైన అంటే వీళ్ళందరూ మన ప్రాంతంలోనే ఉంటారు భారతదేశం యొక్క భౌగోళికంగా జమ్మూ కాశ్మీర్లోనే ఉంటూ ఇక అక్కడ మన భారతదేశ చట్టాలు ఏమీ అక్కడ పనిచేయవు మన జెండా భారతదేశ జెండా అవమానిస్తే మిగతా దేశంలో ఎక్కడైనా సరే అది దేశద్రోహ నేరం అవుతుంది అది నాన్ బెయిలబుల్ అరెస్ట్ జరుగుతాయి కానీ కాశ్మీర్లో మన రాజ్యాంగం వర్తించదు కాబట్టి మన చట్టాలు అక్కడ శాంతిభద్రత చట్టాలు అక్కడ ఎక్కువ పనిచేయవు కాబట్టి అది పనిచేయాలంటే అక్కడ ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనుమతి కావాలి కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బిహేవ్ చేయడం మన సైనికులు అక్కడ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే వాళ్ళపైన దాడులు చేయడం రాళ్లు విసరడం చాలా సున్నితమైన అంశాలు క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకోవడం భారత్ గెలిస్తే విధ్వంసం చేయడం భారత్కి ఏదైనా నష్టం జరిగిందంటే వాళ్ళు ఆనందపడడం అంటే నెత్తరి మీద కుంపటిలాగా తయారు చేసింది పాకిస్తాన్ నిరంతరం ఈ సమస్య రగులుతో ఉండేలాగా దీనికి తొత్తులుగా అక్కడ కొంతమంది హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వ్యక్తులు తయారయ్యి వాళ్ళు పాక్తో సంబంధాలు పెట్టుకుని అక్కడ నుంచి నిధులు సంపాదించుకుంటూ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యువతకి ఇలాంటి ఉగ్రవాదాన్ని నూరిపోస్తూ భారత్ పైన మనం యుద్ధం చేయాలి అని చాలా చిన్న చిన్న వాళ్ళు కూడా మీరు చూసే ఉంటారు ఆత్మహత్యాదులు పలుకునే పరిస్థితులు వాళ్ళు కూడా మన జేకే దాని పేరుంది హురియత్ కాన్ఫరెన్స్ మన అనేక రకాల ఉగ్రవాద జైషే మహమ్మద్ లష్కర్ ఏ తోయిబా లాంటి అనేక సంస్థల్లో వాళ్ళు సభ్యత్వాలు తీసుకుని మన సైన్యం పైన దేశం పైన యుద్ధం ప్రకటించినా కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి అనేక ప్రభుత్వాలు అనేక తరుణాల్లో ఉండిపోయిన క్షణంలో ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్లో శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్సంగ్ ఆయన హీస్ ద ఫౌండర్ ఆఫ్ ద జన్సంగ్ ఆయన ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు ఉండకూడదు అని ఆయన ఎప్పటి నుంచి నినదిస్తున్నటువంటి వ్యక్తి నినదించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కాశ్మీర్లో అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆయన అప్పుడు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆయన ఒక మిస్టీరియస్ పరిస్థితుల్లో ఆ ఊహకందన పరిస్థితుల్లో ఆయన చనిపోయారు గుండెపోటని చెప్పారు కానీ ఇప్పటికీ దానిపైన అనుమానాలు ఉన్నాయి. ఆయన కనీసం ఆయన భౌతిక కాయాన్ని కూడా ఈ భారతదేశం అప్పుడు నెహ్రూ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరైనటువంటి దాని మీద విచారణ చేయమంటే విచారణ కూడా చేయలేదు ఆయనకి సరైన నివాళులు కూడా అర్పించలే. సో దానికి తదనుగుణంగా వచ్చినటువంటి జనసంఖ్య అనుగుణంగా వచ్చినటువంటి బీజేపీ ఐడియాలజీని ఆ సైద్ధాంతిక ఏకత్వాన్ని భారతదేశ అఖండ భారత్లో భారత్లో ఇలాంటివి కుదరవు వేర్పాటువాదం కుదరదు దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకటే ఒకటే దేశం ఉండాలి ఒకటే జెండా ఉండాలి ఒకటే ప్రధాని ఉండాలి భారత రాజ్యాంగం మాత్రం ఎక్కడైనా అప్లికబుల్ కావాలి అని చెప్తూ అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చింది బీజేపీ. మరి మిగతా అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తూ ఉండేవి మీరు గమనిస్తే గనక అక్కడ రెండు కుటుంబాలు ఉంటాయి ఒక రెండు డైనాసిటీలు ఉంటాయి రెండు వారసత్వ వంశాలు ఉంటాయి. ఒకటి షేక్ అబ్దుల్లా గారి వారసత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా గారు ఉమర్ అబ్దుల్లా నేతృత్వం వహిస్తున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి వీళ్ళకి ప్రతిగా ముఫ్తి మన మన మహబూబా ముఫ్తి గారి కుటుంబం వారి తండ్రుల దగ్గర నుంచి కూడా వీళ్ళు వాటికి అయితే నువ్వు అవ్వాలి లేకపోతే నేను అవ్వాలి అంతే తప్ప వేరే జాతీయ పార్టీ జాతి. హలో హలో జాతీయ భావజాల ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ లెట్స్ టేక్ సమ్ బ్రేక్ టేక్ ఎ బ్రేక్.
హాయ్ నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Best to be do,
మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుమట్ల మాట్లాడుతున్నాను రీసెంట్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు గనక ఈ చర్చలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484364-3471 పైన, స్కైప్ నుంచి కాల్ చేస్తుంటే గనక myin.media పైన కాల్ చేసి మాట్లాడచ్చు, చర్చలో పాల్పంచుకోవచ్చు. ఓకే, సో ది కాశ్మీర్లో అంశం, కాశ్మీర్లో ఉన్న కాంప్లెక్సిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఇక్కడున్న ఈ రెండు కుటుంబాలే ఎప్పటికప్పుడు అధికార మార్పిడి చేసుకుంటూ బయట వాళ్ళ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నట్లు నటిస్తూ రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉంచుకుంటూ వీళ్ళు ఏం చేసుకుంటూ వెళ్ళారనంటే ఏదైనా కొంచెం అక్కడ కొంచెం రిఫార్మ్స్ తీసుకొద్దాం, జమ్మూ కాశ్మీర్ యొక్క పరిస్థితులను ముందుకు తీసుకెళ్దాం అని అంటే హురియత్ కాన్ఫరెన్స్ని తీసుకొచ్చి ముందు పెడతా ఉండేవాళ్ళు. స్టేక్ హోల్డర్లు వీళ్ళే, విభజనవాదులు, వీళ్ళతో చర్చలు జరపండి అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ భారతదేశం నుంచి మేము విడిపోతాం, విడిపోయేలాంటి ప్రయత్నాలు మేము నిర్వర్తిస్తాం, మేము చేస్తామని అన్నప్పుడు వాళ్ళతో భారత ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపాలి? జరపాల్సిన అవసరం లేదు. అసలు స్టేక్ హోల్డర్లు ఎవరు అని అంటే, ఇక్కడ మనం ఒక అంశాన్ని యాక్చువల్గా మనం లెక్క పెట్టుకుంటే, ఈ జమ్మూ కాశ్మీర్ అనేది ఇప్పుడున్న ప్రాంతాన్ని మీరు గమనిస్తే గనక జమ్మూ ఒక రాష్ట్రం, కాశ్మీర్ ఒక రాష్ట్రం, లే లడక్ మరొక ప్రాంతం. లే లడక్లో బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు, జమ్మూలో హిందువులు ఉంటారు, కాశ్మీర్ ప్రాంతంలో ముస్లిమ్స్ ఉంటారు. కానీ వీళ్ళ యొక్క డామినేషన్ ఏంటి, వీళ్ళ యొక్క ప్రపోజల్ ఏంటి, జమ్మూ కాశ్మీర్ మొత్తం అనేది ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి మా ముస్లిమ్స్కి మాత్రమే ఇక్కడ రాజ్యాధికారం ఉండాలి, మేము చెప్పిందే జరగాలి, మిగతా వాళ్ళని పట్టించుకోము అని చెప్పి, మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు మేము గౌరవించము అని చెప్పి. సో జమ్మూలో కొంచెం ఎంతో కొంత వాళ్ళకి చేతన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు కానీ ఏదైనా వాళ్ళు కొంచెం గట్టిగా గొడవ చేస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు తప్ప, లే లడక్ ప్రాంతం అక్కడ బుద్ధిస్టులు అక్కడ మైనారిటీలు ఉన్నప్పటికీ కూడా అంటే వీళ్ళు ఎంతసేపు సెక్యులరిజం మైనారిటీలు అనగదొక్కుతున్నారు, ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ఏకైక ప్రాంతాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తానని మాట్లాడే ఈ పార్టీలన్నీ కూడా లడాక్లో ఉన్నటువంటి బుద్ధిస్టులను పట్టించుకోవాలా, లడాక్ యొక్క అభివృద్ధిని పట్టించుకోవాలా, సెంట్రల్ యూనివర్సిటీలు వస్తే వాళ్ళు ఎప్పుడు పట్టించుకోవాలా. ఈ రోజున లడాక్ ఎంపీ ఆయన పార్లమెంట్లో ఆయన మాట్లాడుతుంటే అంటే వీళ్ళు ఏ రకమైన సెక్యులరిజాన్ని వాళ్ళు అక్కడ పాటించారు, ఏ రకమైనటువంటి సమానత్వాన్ని వాళ్ళు పాటించారు, ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు వీళ్ళు పాటించారు, వాళ్ళు ఆయన ఒక్కొక్కటి సూటిగా ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు పార్లమెంట్లో లోక్సభలో వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టినారు వాళ్ళకి తెలియలే. సో అంత ఇవన్నీ కేవలం పదాలు అన్నమాట. ఏదైనా కొత్తగా మాట్లాడితే అప్పట్లో మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ల వల్లే మేము కలిసాము, మీరు మాకు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ భారతదేశంతో కలిసి ఉండడానికి కొన్ని కొన్ని షరతులతో కూడినటువంటి కొన్ని కొన్ని ప్రయోజనాలు కల్పిస్తూ మీరు ఈ దేశంలో కలిసి ఉండండి అని చెప్తుంటే దాన్ని ఆధారంగా చేసుకుని ప్రొడక్టివ్ స్టేట్గా ఉండాల్సినటువంటి జమ్మూ కాశ్మీర్. అంటే జమ్మూ కాశ్మీర్ ఒకటే కాదు, ఈ దేశంలో చాలా చిన్న చిన్న రాష్ట్రాలు మీరు గమనిస్తే గత 5 సంవత్సరాలుగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎంత ప్రగతి సాధించాయో మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న 7 సిస్టర్స్ అంటారు వాటిని, అరుణాచల్ ప్రదేశ్, అసోము, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలని ఒకప్పుడు వీళ్ళు చిన్నదే కదా, ఇక్కడ మాకు రాజకీయంగా పెద్ద లబ్ధి లేదు కదా, మనం వీళ్ళని ఎందుకు పట్టించుకోవాలి. కానీ అదే రాష్ట్రాలు ఈ రోజున సిక్కిం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అసోం కానీ, దే ఆర్ ఆల్ యాడింగ్ అప్, వాళ్ళు భారతదేశ ప్రగతిలో వాళ్ళు కూడా మేము భాగమే, మేము కూడా ఈ దేశాన్ని కంట్రిబ్యూట్ చేయాలనే ఫీలింగ్ని అంతకుముందు గత ప్రభుత్వాలు క్రియేట్ చేయలే. ఈ ప్రభుత్వం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ రోజున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి 2000 బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2014-2015 మధ్య ఈశాన్య భారతాన్ని, కొత్త ఈశాన్య ప్రాంతంలో మౌలిక వసతుల్ని, అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. అక్కడ ఇంతకుముందు ఎయిర్పోర్ట్స్ ఉండేవి కాదు, సరైన రోడ్డు మార్గాలు ఉండేవి కాదు, అది చైనా బోర్డరు, నిరంతరం అసమ్మతి జ్వాలతో ఉన్నటువంటి ఏరియా మొత్తం మీద వీళ్ళు అక్కడ ఉన్న ప్రజలకు ఎష్యూరెన్స్ ఇవ్వడం ద్వారా, మీరు కూడా భారతదేశంలో అంతర్భాగమే అని వాళ్ళకి అభివృద్ధిని చూపించడం ద్వారా, అభివృద్ధిని త్వరితగతిన వాళ్ళకి దగ్గరకు తీసుకెళ్ళడం ద్వారా, వాళ్ళకి అక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా, వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా ఇండియన్ జీడిపికి దే స్టార్టెడ్ కంట్రిబ్యూటింగ్ ఎలాట్. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇంపార్టెంటే. మైనారిటీలు అంటే కేవలం ముస్లింలు క్రిస్టియన్స్ మాత్రమే కాదు, అతి చిన్న ప్రాంతాల్లో, అతి చిన్న అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో బ్రతుకుతున్నటువంటి బుద్ధులు, జైనులు, సిక్కులు అందరూ కూడా ఈ దేశంలో భాగస్వాములే అని గుర్తించింది ఈ ప్రభుత్వం అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రోజున వాళ్ళు మాట్లాడుతుంటారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు జమ్మూ కాశ్మీర్లో, మన లడక్ ప్రాంతాల్లో, అంటే మనలో చాలా మందికి కూడా ఇప్పటికీ అసలు జమ్మూ కాశ్మీర్ అంటే కేవలం కాశ్మీర్, కేవలం ముస్లింస్ అని మాత్రమే ఒక లాంటి అపోహ ఉంటుంది. మీరు గమనిస్తే యాక్చువల్గా అది ఒక మూడు 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 ప్రాంతాల యొక్క కలయిక, జమ్మూ కాశ్మీర్ మరియు లే లడక్ ప్రాంతాల యొక్క కలయిక. అక్కడ ఉన్న ప్రజలు అందరూ ప్రజలే, అక్కడ వివిధ రకాల మతాలను అనుసరిస్తున్నటువంటి అందరూ ప్రజలే. అలానే ఎప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మొన్నటిదాకా పీడీపీ నేతృత్వంలో కానీ అంతకు ముందున్న మన అబ్దుల్లా గారి నేతృత్వంలో ప్రభుత్వాలు ఎప్పుడు వాళ్ళని గుర్తించలే. పైగా వీళ్ళు చేసిన హిస్టారిక్ బ్లండర్ ఎక్కడుందనంటే 1989లో 1989-90ల మధ్య అక్కడ కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి కాశ్మీరీ పండిట్లని, దాదాపు లక్షలాది కుటుంబాలని మతం పేర, కేవలం మతం ఐడెంటిటీ చేసుకుని డైరెక్ట్ సంబంధ బాంధవ్యాలు మా మీద అంచలాయిస్తున్నారు లాంటి ఆరోపణలతోటి మీరంతా హిందువులు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండాలంటే మీ భార్యలను వదిలే, మీరు బతికుండాలంటే మీ భార్యలను ఇక్కడ వదిలి వెళ్ళిపోండి, మీ ఇల్లు ఇల్లు అన్ని ఆస్తులన్నీ వదిలి వెళ్ళిపోండి, లేదా మా మతంలో కన్వర్ట్ అవ్వండి, ఇలాంటి నినాదాలతో ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎందరో ప్రజాస్వామ్యం గురించి. అలాంటి అప్పుడు ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఉంది? ఈ ఫరూక్ అబ్దుల్లా గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అఫీషియల్గా ఒకలాంటి జెనోసైడ్, 400,000 కుటుంబాలని, 400,000 మంది కాశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఎందుకని? కాశ్మీర్లో ముస్లిం సంఖ్య ఎక్కువ కాబట్టి ఇక్కడ హిందువులు ఉండకూడదు, వీళ్ళు ప్రివిలేజెస్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి, హిందువులని భారతదేశం దగ్గరగా చూస్తుంది అనే లాంటి అపప్రదను క్రియేట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించారు. ఆ రోజునే జమ్మూ కాశ్మీర్ సెక్యులరిజాన్ని కోల్పోయింది. ఆ రోజునే నైతిక విలువలు, మానవత్వం లాంటి మాటలను మాట్లాడడానికి అక్కడ ఉన్న నాయకత్వం విలువల్ని ఆ నాయకత్వం ఆ నైతిక హక్కును కోల్పోయారు. ఈ దేశంలో, సొంత దేశంలో 200,000 మంది కాశ్మీరీ పండిట్లు రెఫ్యూజీల కింద, శరణార్థుల కింద వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో బ్రతకడం అనేది అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సెక్యులరిజం లౌకికత్వం అనే స్ఫూర్తికే ఒకలాంటి మచ్చ. మరి మచ్చని కాపాడుకోవడానికి, మచ్చను తొలగించుకోవడం వాళ్ళు ఏం ప్రయత్నాలు చేయటంలా. ఎప్పుడైనా భారత ప్రభుత్వం దీన్ని ఎంతో కొంత దీన్ని పరిష్కారం ప్రయత్నం చేసాలన్న ప్రతిసారి వాళ్ళు మతం కార్డు బయటకు తీయడం, మేము పాకిస్తాన్తో కలిసిపోతాను అనడం, ఓపెన్ డిబేట్. మన ఫరూక్ అబ్దుల్లా గారు చాలా కొన్ని పదుల సార్లు ఈ విషయం మాట్లాడి ఉంటారు, మేమంతా ముస్లిమ్స్, మా మైండ్ అంతా మాకు పాకిస్తాన్ వైపు ఉంటుంది, మేము అటు కలిసిపోతాం, ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ముందర కాళ్ళకు బంధాలు వేసి ఈ సమస్య ఎప్పటికీ తగని రావణ కాస్తంలో రగులుతో ఉండేలా చేసి వాళ్ళు సాధారణ జమ్మూ, సాధారణ కాశ్మీర్ ప్రజలు వాళ్ళకి నిరంతరం ఇదొక ఘర్షణ, నిరంతరం ఒకలాంటి ఇబ్బంది. అయినా వాళ్ళు ఎక్కడ వీళ్ళు కన్నీకరం చూపల, వాళ్ళపైన కూడా వీళ్ళు అరాచకాలు కొనసాగి, వాళ్ళ బిడ్డలను తీసుకెళ్ళి చదువు లేకుండా ఏం లేకుండా ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ చేసి అదే ఉపాధి కింద తీసుకెళ్లే స్థాయికి వీళ్ళు క్రియేట్ చేశారు, విచ్ ఈస్ అన్వాంటెడ్. సో అలాంటి పరిస్థితుల్లో అసలు కాశ్మీర్ యొక్క సమస్య ఎప్పటికైనా తెగుతుందా, ఎప్పటికైనా దీనిపైన ఒక నిర్ణయం జరుగుతుందా? అసలు ఆర్టికల్ 370 ద్వారా ఏర్పడినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి అనేది ఈ ఎప్పటికైనా తొలగించబడుతుందా అంటే, మీరు గమనిస్తే కనుక ఫరూక్ అబ్దుల్లా కానీ మన హైదరాబాద్ ఎంపీ మన ఒవైసీలు కానీ ఇది దీన్ని తొలగించడం అసాధ్యము, దీన్ని ఎప్పటికీ తీయలేరు, మీ ఎప్పటికైనా కాశ్మీర్ మనతో ఉండాల్సిందే, దమ్ముంటే తీయండి, మీ వల్ల చేతనైతే తీయండి, రక్తం పారుతుంది, ఏర్లై పారుతుంది, ఇలాంటి మాటలు మాట్లాడి కవ్విస్తుంటే ఏ ప్రభుత్వం కూడా దీని మీద, అంటే మా వాజ్పేయి గారు దాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు, ఆయన పాపం ఇన్సానియత్ కాశ్మీరియత్ అని చెప్పి ఆయన వీళ్ళ మీదుగా ఆయన లాహోర్ బస్సు యాత్రకు వెళ్ళి దాన్ని చేద్దామని ప్రయత్నం చేస్తే వీళ్ళ ద్వారా ఒత్తిడి పెట్టినటువంటి పాకిస్తాన్ ఆయన చేయగానే వెనకాల వచ్చి కార్గిల్లో వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేసింది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే, కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు 60-70 సంవత్సరాలుగా ఒక సమస్య రగులుతూ ఏకాభిప్రాయ సాధన కుదరకుండా మా ప్రత్యేక ప్రతిపత్తి అనే అంశాన్ని పక్కన పెట్టుకుని దాంతో భారత ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నుంచి లబ్ధి పొందుతూ, భారతదేశ ట్యాక్స్ పేయర్ల యొక్క కష్టం నుంచి వీళ్ళు చాలా ఫ్రీబీస్ని పొందుతూ, విపరీతంగా డబ్బులు పొందుతూ అక్కడ మీకు కాగ్ కూడా పనిచేయదు. దాదాపు 70-80 వేల కోట్లు ప్రతి సంవత్సరం కాశ్మీర్ స్టేట్కి ఇస్తుంటే వాళ్ళు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చూడడానికి అడగడానికి కాగ్ కూడా అర్హత లేదు. అంటే లెక్కలేనితనంతో జవాబుదారీతనం లేనటువంటి విచ్చలవిడి రాజ్యం కింద తయారయ్యి ఆ డబ్బుల్ని తిరిగి యూనివర్సిటీస్లోకి పంపిణీ చేస్తూ కమ్యూనిస్టులతోటి అనైతికమైనటువంటి పొత్తుని ఇది చేస్తూ ఈ కమ్యూనిస్టులు మీరు 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 గమనించే ఉంటారు ప్రతి విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు ఏదైనా జరిగిందనంటే విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు కాశ్మీర్ ఆజాదీ ఆజాద్ చాహియే కాశ్మీర్ కా అది ఇది వీళ్ళు చేసే నినాదాలు వీళ్ళు వీళ్ళు కండక్ట్ చేసేటువంటి సెమినార్లు తమిళనాడుకి కాశ్మీర్కి ఏం సంబంధం కానీ తమిళనాడులో కూడా వీళ్ళ చార్టర్లు ఉంటాయి. వీళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చి భారతదేశం ఒక ఆక్యుపైయింగ్ ఫోర్సు ఒక ఆక్రమిత శక్తి మమ్మల్ని ఆక్రమించుకుంది అక్కడ ఉన్న ప్రజల యొక్క హక్కుల్ని కాలు రాస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. దానికి మన దేశంలో మేధావులని మేము బాగా చదువుకున్నామని మాకు డెమోగ్రఫీస్ తెలుసని చెప్తున్న చాలామందికి అసలు కాశ్మీర్ సమస్య అంటే ఏంటో కూడా తెలియదు. అసలు కాశ్మీర్లో జరుగుతున్న అంశాలు ఏంటో కూడా తెలియదు. తెలిసినా కళ్ళు మూసుకుంటారు, తెలిసినా వాళ్ళ నోర్లు మూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నోర్లని ఈ విభజనవాదులు డబ్బులతో కట్టేసి కుక్కేసి మాట్లాడకుండా చేస్తారు కనుక. సో ఇంత ఇంత ఒక పెద్ద కాంటెక్స్ట్ ఉన్నటువంటి ఒక సమస్యని ఇంత తేలికగా ఒక ఇంత కూడా బ్లడ్ షెడ్ లేకుండా ప్రజాస్వామ్యయుతంగానే రాజ్యాంగంలో ఆ ప్రజాస్వామ్యయుతంగా అనకూడదులే కానీ రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏ నిబంధనలు అడ్డుపెట్టుకుని అయితే జమ్మూ కూడా కాదు కాశ్మీర్ స్టేట్కి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రెండు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ తొత్తులుగా ఉన్నటువంటి హురియత్ కాన్ఫరెన్స్ లాంటి వేర్పాటువాదులు
హలో
వేర్పాటువాదులు హలో
హలో సుందర్రాజ్ గారా అండి? హలో
ఎవరండి?
సుందర్రాజ్ గారా అండి?
అర్థం కాలేదు మేడం, ఎవరు? నా పేరు ఈశ్వర్ విష్ణుపట్ల మేడం.
ఇది నంబర్ మాకు ఫేస్బుక్ లో దొరికిందండి, సుందర్రాజ్ గారు ఆయుర్వేదిక్ డాక్టర్ అమీర్పేట్లో.
కాదు మేడం, దిస్ ఇస్ మైన్ మీడియా లైవ్ షోలో మాట్లాడుతున్నారు మీరు రేడియోలో.
ఓ ఓకే సారీ.
హలో ఓకే ఓకే హలో ఎనీవే ఓకే. సో ఇలాంటి కండిషన్స్లో ఇలాంటి ఇంత నెక్సస్ సో ఇలాంటి మావోయిస్ట్లకిను కాశ్మీర్ సెపరేట్ కూడా అనైతికమైనటువంటి పొత్తులు ఉన్నాయి అని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద కాంప్లెక్స్ ఇష్యూని ఇంత సింపుల్గా రాజ్యాంగబద్ధంగా ఒక వ్యూహం ప్రకారం ఇది ఎంత పెద్ద వ్యూహం అని అంటే నేను ఈ రోజున మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చరిత్ర గురించి ఎవరైనా చెప్తారు ఏం జరిగింది కాశ్మీర్ ఎక్సెషన్ అంటే ఏంటి లేకపోతే అంతకుముందు ఇదంతా మనం అందరికి ఎక్కడ పడితే అక్కడ చక్కగా లిటరేచర్ చాలా ఉంటుంది, మీరు ఎవరికైనా మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చదవచ్చు. గిల్జిత్ బల్చిస్తాన్ అంటే ఏంటి, సో కాశ్మీర్ అసలు ఒరిజినల్ డెమోగ్రఫీ ఎంత, పాక్ ఆక్యుపై చేసుకున్నటువంటి కాశ్మీర్ ఎంత, అక్కడ యుఎన్కి ఎందుకు వెళ్ళారు మన నెహ్రూజీ, యుఎన్కి వెళ్ళిన తర్వాత యుఎన్ ఇచ్చినటువంటి మూడు అంశాల తీర్మానం ఎలా, దీనిపైన పరిష్కారం కోసం సూచించినటువంటి పద్ధతి ఏంటి, ఇదంతా మీరు మనం మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు చదవండి. అట్లాగే జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అని చెప్పి ఒక సంఘ్ నేతృత్వంలో దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్తూ దేశవ్యాప్తంగా దీనిపైన అనేక సెమినార్లు కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో కూడా వాళ్ళు చచ్చుకొని పోయి వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని మలిచి, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే సాధారణ ప్రజలకు ఎప్పుడు ఏమీ ఇబ్బందులు కష్టాలు ఉండవు. మీలో చాలామంది కూడా నాలాంటి వాళ్ళందరూ చాలా మనలాంటి సామాన్యులు నోట్ల రద్దు వల్ల మనలో ఇబ్బంది పడలా. ఈ మీడియా వాళ్ళు ఎంత చించుకుని మాట్లాడినా నాకు నాకు నష్టం జరిగింది ఏమీ లేదు, మీలో ఆల్మోస్ట్ 99% మంది కూడా నష్టం ఏం జరుగుండదు. కాబట్టి మనలాంటి వాళ్ళకి అంటే మనం ఏం కోరుకుంటారు, సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారంటే ప్రశాంతమైన జీవితం, ఇబ్బందులు లేనటువంటి చట్టాలు, ఇబ్బందులు లేనటువంటి ప్రజాజీవనం, మంచి వసతులు, ఇది కోరుకుంటారు తప్ప రాజ్యం పైన ఏం వ్యతిరేకంగా ఉండాలి, ఇందులో హక్కులేంటి, మా హక్కులేంటి, మా హక్కు మేము రోడ్ల మీదకి వచ్చి మేము ఎందుకు అవి చేయాలి, ఇలాంటివి చాలామంది సాధారణ ప్రజలకి అవసరం లేని అంశాలు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే వ్యవస్థలో ఒక నిజాయితీ, వ్యవస్థలో ఒక ధైర్యం, వ్యవస్థ ఇచ్చే ఒక భరోసా కోరుకుంటారు. అలాంటి భరోసాని ఏ ప్రభుత్వాలు అయితే ఇస్తే ఆ ప్రభుత్వాన్ని వైపు మొగ్గు చూపుతారు. కాశ్మీర్లో ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే ఈరోజు కాంగ్రెస్ లోక్సభలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు నిజంగానే భారతదేశ పార్టీనా లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి ఏదైనా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు ఏదో ఇంతమంది ఇలాగ చేశారు, మేము కూడా అసెంబ్లీని తెలంగాణని అసెంబ్లీ తీర్మానం ప్రకారమే చేసామని మాట్లాడుతుంటారు. రాజ్యాంగబద్ధంగా చేయాలని, రాజ్యాంగబద్ధంగానే బీజేపీ ఈ రోజున జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక అధికరణాలను తొలగించింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. రాజ్యాంగబద్ధంగానే జమ్మూ కాశ్మీర్ని రెండు రాష్ట్రాల కింద విభజించింది, రెండు యూనియన్ టెరిటరీస్ కింద విభజించింది. ఒక యూనియన్ టెరిటరీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అదే జమ్మూ కాశ్మీర్ కలిపి ఉన్న ప్రాంతానికి. ఇంకొక యూనియన్ టెరిటరీకి మన లడక్ ప్రాంతానికి అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏముండదు, పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం అది. అక్కడ గవర్నర్ కేంద్రం నియమించిన గవర్నర్ కేంద్రం తరపు నుంచి ఆయన పరిపాలన సాగిస్తారు. వాళ్ళని వెళ్ళి విడదీశారు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా మతం పేరునట్టు మేము ముస్లిమ్స్ డామినేటెడ్ స్టేట్స్ అని చెప్పుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులందరూ కూడా అక్కడ బుద్ధుల యొక్క హక్కులను పట్టించుకోవాలా, లడక్ ప్రాంతం యొక్క అభివృద్ధిని పట్టించుకోవాలా, అక్కడ మౌలిక వసతుల గురించి పట్టించుకోవాలా, వాళ్ళ రిప్రజెంటేషన్ గురించి పట్టించుకోవాలా. ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా లేదు ఇప్పటిదాకా అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నంత వరకు అని అంటే ఎంత వివక్ష చూపించారో మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడితే వింతగా వెరైటీగా ఉంటుంది. బట్ ఎనీవే, సో ఇలాంటి ఇంత కాంప్లెక్స్ సిచ్యుయేషన్ని చాలా ఈజీగా రెండు రోజుల్లో రాజ్యసభలో ఆయన హోంమంత్రి నోట్లో ఒక మాట వచ్చి అవును ఈ రోజుతో మేము రద్దు చేశాం అంటే ఎలా రద్దు అయిపోయింది? ఈ రోజు నుంచి జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రం కాదు రెండు రాష్ట్రాలు అని ఆయన చెప్పగానే రాజ్యసభలో 147 ఓట్ల తేడాతోనేమో అక్కడ రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం ఆమోదింపబడింది. ఈ రోజున ఆర్టికల్ లోక్సభలో 370 ఓట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం అనేది ఆమోదింపబడింది. జమ్మూ కాశ్మీర్ పునర్విభజన జరిగిపోయింది. ఇప్పుడు ఇది ఎంత ఎలా జరిగింది, అసలు జరుగుతున్న అంశాలేంటి, ఇంత ఈజీగా, ఇంత సామరస్యంగా, ఇంత అంటే సామరస్యంగా చేశారు చేయలేదు చాలా మంది మాట్లాడుతున్నారు డిబేట్స్ లో. అక్కడ ప్రజల మనోభావాలను వీళ్ళు గుర్తించలేదు, ప్రజలతో చర్చించలేదు, ఏకాభిప్రాయం సాధించలేదు. ఏకాభిప్రాయం అంటే అర్థమేంటి? స్టేక్ హోల్డర్లు అంటే ఎవరు? స్టేక్ హోల్డర్లు అంటే లడాక్ ప్రజలు స్టేక్ హోల్డర్స్ కదా. ఈ రోజున లడాక్ ప్రజల యొక్క ప్రతినిధి ఆయన స్పష్టంగా చెప్తున్నారు అక్కడ లడాక్ ప్రజలు ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు ఇది వాళ్ళు కాదా? జమ్మూ కాశ్మీర్ ప్రజలు అందులో స్టేక్ హోల్డర్లు కాదా? సారీ, జమ్మూలో ఉన్న ప్రజలు స్టేక్ హోల్డర్లు కాదా? వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్సే. వాళ్ళు ఎందుకు వాళ్ళ వాయిస్ని ఎంతకాలం మీరు తొక్కేశారు? వాళ్ళు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఉన్న ఇబ్బందుల్లో ఎవరికైనా మాట్లాడుతున్నారు? కాశ్మీర్లో కనుక పరిస్థితి గమనిస్తే కనుక ఆఫ్కోర్స్ వీళ్ళు రూమర్లు స్ప్రెడ్ చేస్తారు, స్ప్రెడ్ చేసి రైటింగ్కి ఎక్కడికైనా దారితీస్తారేమో అని చెప్పి అక్కడ అదనపు బలగాలను క్రియేట్ చేశారు తప్ప, మీరు క్రియేట్ చేసి 2 రోజులు అయింది. ఈ రోజు దాకా కూడా మీరు చూస్తే కనుక కాశ్మీర్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చోట్ల ఏదో జరగబోతుందని వాళ్ళు గుర్తించే దాదాపు 4 రోజులు సరిపడా నిత్యావసర సరుకులు, ఉల్లిపాయలు, పప్పులు, ఉప్పులు, రోటీ పిండి, మన ఆటాలు ఇవన్నీ తీసుకెళ్ళి హ్యాపీగా స్టోర్ చేసుకుంటున్నారు. దేర్ అంటే దాని అర్థమైంది, దేర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో, రాజకీయ పరమైనటువంటి అత్యాశతోటి 70 ఏళ్ళుగా జమ్మూ కాశ్మీర్ ఏముంది, కాశ్మీర్ ప్రాంతమే అభివృద్ధికి నోచుకోలే. ఒక అంత అత్యంత సుందరమైన ఈ కాశ్మీర్ ప్రాంతంలో మన మీకు గుర్తుంటే మా చిన్నతనం నుంచి చూస్తే 89-90 వరకు కూడా చిన్న కాశ్మీర్ ప్రాంతంలో తెలుగు సినిమా షూటింగ్లు జరిగేవి. అత్యంత పచ్చం ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ ఉండేది జమ్మూ కాశ్మీర్లో. అలాంటి చోట షూటింగ్లు జరిగేవి, కాశ్మీర్ మీద పాటలు ఉండేవి. ఇలాంటివన్నీ తర్వాత తగ్గిపోయింది, టూరిజం తగ్గిపోయింది. ఎవరు బయట నుంచి వెళ్ళి ఇండస్ట్రీస్ పెట్టడానికి స్కోప్ లేదు అక్కడ. అలాంటి దౌర్భాగ్యపరమైన నిబంధనలు ఉన్నాయి. ఎవరు అక్కడికి వెళ్ళి స్థిరపడడానికి లేదు. ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఉన్న ప్రభుత్వ స్కీమ్ లేవు, వాళ్ళకి ఎవరికి వర్తించు, వాళ్ళకి అక్కడ పౌరసత్వం రాదు. ఎందుకంటే అక్కడ పౌరులకి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ అండ్ ఇండియా. మనం బయట నుంచి వెళ్ళినా కుదరదు. ఇంకా దుర్మార్గమైన సంఘటనలు మీరు కొన్ని చూస్తే, కొంతమంది వాల్మీకి కమ్యూనిటీని అక్కడ భారతదేశం నుంచి అక్కడ తీసుకెళ్లారు అబ్దుల్లాల్ కుటుంబాలు. ఏం కండిషన్ పెట్టారు వాల్మీకులు అంటే ఎస్సీ కేటగిరీలో వస్తారు. ఏ కేటగిరీలో ఎందుకు తీసుకెళ్లారు తెలుసా? వాళ్ళ యొక్క పాయిఖానాలు కట్టడానికి తీసుకెళ్లారు. ఎందుకంటే మేము డామినెంట్ అగ్ర ఇది, మీరు వాళ్ళు మేము కడగలేం కాబట్టి అక్కడ వాళ్ళని తీసుకెళ్లారు. తీసుకెళ్లి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చారు. ఇస్తూ ఏం చెప్పారంటే, యాజ్ లాంగ్ యాజ్ అంటే మీరు పాయిఖానాలు కడిగినంత కాలం మీరు మీ తర్వాత తరాలు ఆ తర్వాత తరాలు పాయిఖానాలు కడిగినంత కాలం మీకు పౌరసత్వం ఉంటుంది. అది కాదని వీళ్ళు ఆ వృత్తిని కాదని స్వతంత్రంగా వాళ్ళు లేకపోతే చదువుకున్నా లేకపోతే సొంతంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఆ దౌర్భాగ్యపూర్తిని వృత్తిని వదులుకుందామని అంటే వాళ్ళకి పౌరసత్వం రద్దు అవుతుంది. ఇలాంటి కండిషన్తో తీసుకెళ్లారు. ఇంత దుర్మార్గం జమ్మూ కాశ్మీర్లో జరుగుతే వీళ్ళందరూ లిబరల్స్ మాట్లాడతారు ఈ రోజున. లిబరలిస్టులు, లిబరల్స్, కమ్యూనిస్టులు అందరూ మైకిల ముందుకు వచ్చి కొంతమంది తెలుగు మీడియాలో కూడా సగం సగం నాలెడ్జ్ తోటి హాఫ్ బ్రెయిన్స్ తోటి జమ్మూ కాశ్మీర్లో ఎన్ని ఎన్ని ఎంత ప్రాంతం ఉందో కూడా ఎవరికి తెలియదు. వీళ్ళు ఎంతమంది ఉండారో కూడా తెలియదు, ఎన్ని పుస్తకాలు చదివారో కూడా తెలియదు. వీళ్ళు అక్కడ ప్రజాభిప్రాయాన్ని వాళ్ళ యొక్క అసెంబ్లీలో వాళ్ళ యొక్క మద్దతు అవసరం లేదా? అవునా? సరే, మీరు 2014లో అసెంబ్లీ తీర్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మేము విభజనకు వ్యతిరేకం అని, అఫ్ కోర్స్ దాంట్లో తెలంగాణ ప్రతినిధులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు కూడా ఉన్నారు, కానీ అసెంబ్లీ యొక్క ఇచ్చిన తీర్మానం ఏంటి, మేము మా రాష్ట్ర విభజనకు వ్యతిరేకము, మేము కలిసే ఉంటామని తీర్మానం చేశారు. కానీ దాన్ని మన్నించిందా? అప్పుడు లేదు కదా, విభజించారా? మరి అప్పుడు డెమోక్రటీ, మరి డెమోక్రసీ కన్నా అంటే అర్థం ఏంటి? ఎందుకని మరి అలాంటి నిబంధన అసెంబ్లీ, స్థానిక అసెంబ్లీ వద్దని చెప్పినా కూడా కేంద్రం విభజించి హక్కు ఎందుకు ఇచ్చారు? అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. అప్పట్లో కేసీఆర్ గారు చెప్పినట్లు ఇలా ఎప్పటికైనా ఎక్కువ మంది జనాలు ఉండి వీళ్ళు మైనారిటీని, అంటే మైనారిటీ జనం, మైనారిటీ ఇన్ ద సెన్స్ సంఖ్యాపరంగా ఒక ఒక అంశాన్ని, ఒక భావజాలాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తుల యొక్క భావజాలను తొక్కేస్తారేమో అని దూరదృష్టితోటి అంబేద్కర్ గారు లాంటి మేధావులు ఇలాంటి నిబంధనలు పెట్టారు. మీరు స్థానికంగా కుదరదు, మేం చెప్పిందే వినాలి అని కొంతమంది బలవంతంగా సంఖ్యాబలం చూపించి మిగతా వాళ్ళని అణగదొక్కకూడదు. వాళ్ళ యొక్క ఆకాంక్షలు జెన్యున్ అయితే కనుక మనం దాన్ని, కేంద్ర ప్రభుత్వం దాన్ని పాటించాలి. అసెంబ్లీ వ్యతిరేకించినా కూడా కేంద్ర పార్లమెంట్లో చట్టం చేసి వాళ్ళని విభజించవచ్చు అనేప్పట్లో రాజ్యాంగంలో ఆర్టికల్స్ పొందుపరిచారు. ఇక్కడ మరి జరిగింది, మరి అక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని మనం మాట్లాడతామా? లేదా ఒక రాజ్యాంగపరమైన సమగ్రత గురించి మాట్లాడాలా? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏకాభిప్రాయం సాధించలేదు. ఏకాభిప్రాయం ఎవరితో సాధించాలయ్యా? వీళ్ళకి తెలియదు. ఎవరితో మాట్లాడాలయ్యా? తెలీదు. ప్లెబిసైట్ అంటారు, ప్లెబిసైట్ ఎప్పుడు నిర్వహించాలో తెలిసే వాళ్ళకి. ప్లెబిసైట్ నిర్వహించాలంటే పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పాకిస్తాన్ బలగాల్ని పాకిస్తాన్ వెనక్కి తీసుకోవాలి. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి చైనా బలగాల్ని చైనా వెనక్కి తీసుకోవాలి. ఏదైతే మౌలికంగా జమ్మూ కాశ్మీర్ ఎక్సెషన్ జరిగినప్పుడు మౌలికంగా డెమోగ్రాఫికల్ గా రాజా సింగ్ నేతృత్వంలో ఉన్నటువంటి మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, గిల్జిట్ బల్చిస్తాను ఇక్కడ, సో ఈ అన్ని స్థానాల్లో ఉన్నటువంటి మొత్తం కలిపి విడిగా అందరి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళ అభిప్రాయం మీరు అటుంటారా ఇటుంటారా సరసంగా ఉంటారో అది ప్లెబిసైట్ నిర్వహించడం అంటే. మరి కాదు ఎలక్షన్స్ ప్రకారం తీసుకుందామని అంటారా? ఎలక్షన్స్ లో ఎవరికి మెజారిటీ రావట్లేదు. జమ్మూ ప్రాంతంలోనేమో ఈ వీటికి మెజారిటీ రావటం లేదు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ బలంగా ఉంది, లడఖ్లో బీజేపీ బలంగా ఉంది, కాశ్మీర్ లోయలో ఇక్కడ కూడా ఇదే లాంటి, అక్కడే కాశ్మీర్ లోయలోనే ఎక్కువ సీట్లు ఉంటాయి. జమ్మూ పెద్ద ప్రాంతం, లడఖ్ కూడా పెద్ద, అక్కడ మాత్రం సీట్లు తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ మేము ఎక్కువ సంఖ్యలో మేము ఉన్నాం కాబట్టి మా మాటకి చెల్లుబాటు కావాలి, మేము చెప్పిందే మిగతా వాళ్ళు వినాలి, లేదంటే ప్రజాస్వామ్యానికి అడ్డంకి, ఇవన్నీ ఎవరన్నా మాట్లాడతారా? మాట్లాడరు. అందుకనే మోడీ ప్రభుత్వం మనం చాలా గర్వంగా చెప్పొచ్చు, అంటే ఒక ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఒక శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కారం కనుగొన్న దిశలో చేసిన ఈ ప్రయత్నాన్ని భారతీయులుగా కలలు గని కాశ్మీర్లో శాంతి నెలకొనాలి, కాశ్మీర్కి మళ్ళీ తిరిగి మనం వెళ్ళి చూడాలి, అక్కడున్న ప్రజలు కూడా ప్రధాన స్రవంతులు కలవాలి అంటే తప్ప దాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ యూనివర్సిటీస్లో రోడ్ల మీదకి వచ్చి కాశ్మీర్కు చాహియే ఆజాదీ, కాశ్మీర్లు ప్రజలు కావాలి, స్వతంత్రం కావాలి, అటు తమిళనాడు విడిపోవాలి, ఇలాంటి అసహజమైనటువంటి డిమాండ్స్ తోటి ఉన్నటువంటి మన కళ్ళ ముందే ప్రజాస్వామ్యం పేరుతో దేశ విచ్ఛిన్నకర శక్తులకి వంత పడుతున్నటువంటి ఈ కుహనా లౌకికవాదులు, ఈ కుహనా ప్రజాస్వామ్యవాదుల యొక్క అసలు స్వరూపం బట్టబయలు కావాలి. ఈ బట్టబయలు చేయడానికి భారత ప్రభుత్వం ఎంచుకున్న మార్గం వీళ్ళు నేర్పిన విద్యే నిరసాక్ష, మీరు నేర్పిన విద్యే నిరసాక్ష. ఆర్టికల్ 370 అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వచ్చింది అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో అబ్దుల్లా గారు పరిగెట్టి గట్టిగా పిలిస్తే, షేక్ అబ్దుల్లా గారు పిలిస్తే నెహ్రూ గారు షేక్ ఆడుతూ ఆయన కాశ్మీర్కి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. నాకు కుదరదు, మీరు సరిగా ఒప్పుకోకపోతే నేను వెళ్ళిపోతా, నేను ఆ దేశంలో కలిసి రకరకాల బ్లాక్ మెయిల్ జరుగుతూ ఉంటే, సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళని ఈ ఆర్టికల్ అనేదాన్ని ప్రపోజ్ చేశారు 370, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మరి ఎలా తీయాలి? ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, మన భారత రాజ్యాంగంలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, ప్రత్యేకించిన ప్రొవిజన్ ఉందా అంటే, స్పష్టంగా చెప్తే భారత రాజ్యాంగంలో దీనికి ఒక స్పష్టమైన ప్రొవిజను, దీన్ని పార్లమెంట్ చట్టం ద్వారానే తొలగించాలని ఎక్కడా లేదు. మరి ఏం చేయాలి? ఆర్టికల్లోనే ఉంది, ఆర్టికల్ 370లోనే ఒక వెసులుబాటు ఇచ్చారు. ఎప్పుడైనా సరే ఇది విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ఇది ఇది భారతదేశపు సమగ్రతకి ఇది ఇది అడ్డంకిగా మారుతుంది అనుకున్నప్పుడు దీనిని మళ్ళీ సీఎం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తొలగించవచ్చు, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించవచ్చు అని వాళ్లే చెప్పారు. సో దీని మీద విపరీతంగా స్టడీ చేసినటువంటి అనేక మంది మేధావులు, మీకు తెలియ మనకు తెలియకపోవచ్చు, చాలామందికి అర్థం కాకపోవచ్చు, దీనిపైన వెనకాల దీని వెనక మన జనసంఘంతో మొదలుపెట్టిన తర్వాత దీని వెనకాల సంఘ్, దీని వెనకాల అనేక మంది మేధావులు, అనేక మంది మిలి ఆర్మీ జనరల్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ వర్కౌట్ చేసి ఆలోచించి ఒక పెద్ద వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. చరిత్ర మనం ఎక్కడ చదువుతుంది? ఈ వ్యూహం గురించి మీరు అర్థం చేసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా దీని మీద ఎప్పుడు జరిగింది అంటే పీడీపీ బీజేపీలు కలిసిన రోజున ఈ పీడీపీ బీజేపీ రెండు పరస్పరం సైద్ధాంతిక, పీడీపీ అనేది ఒక రకంగా వేర్పాటువాది పార్టీ, వాళ్ళు పాకిస్తాన్ మద్దతుగానే మాట్లాడతారు, వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలి ఫస్ట్. దారిలోకి తెచ్చుకుని అక్కడ గవర్నమెంట్ ఫంక్షనాలిటీ పైన, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఎవరెవరు అంతర్గతంగా దీనికి అనేది అని అర్థం చేసుకోవడం కోసం మొట్టమొదటిసారిగా పీడీపీతో బీజేపీ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని, ఎప్పుడైతే ఎవరికి మెజారిటీ కాని పక్షంలో జమ్మూ మొత్తం మీద బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే, కాశ్మీర్లో పీడీపీకి సీట్లు ఒక 15 సీట్ల వరకు నేషనల్ కాన్ఫరెన్స్కి వస్తే, వీళ్ళ పీడీపీని తన వద్దకు తెచ్చుకోవడం ద్వారా చేర్చుకుని నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ కలిసిపోయి ఉండుంటే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోగలిగారనంటే ఎప్పటికీ ఈ 370 ఆర్టికల్ రద్దు చేయగలిగే వాళ్ళు కాదు. ఎందుకనంటే ఇలాంటి తీర్మానం ఏదైనా చేయాలంటే కనుక ఒక చిన్న క్లాజ్ ఉంది కదా, అక్కడ అసెంబ్లీ ఏదో ఒక తీర్మానం చేయాలి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఒక తీర్మానం చేయాలి. మరి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసిందా? చేయలే. మరి ఏం చేశారు? ఎనీవే దీన్ని కొంచెం ఒక 4 స్టెప్స్లో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తా. కలిసిన తర్వాత కొన్ని రోజులకి పొరపక్షాలు వచ్చినట్లు మాకు, మేము వీళ్ళు పూర్తిగా వేర్పాటువాది ఎజెండాని నడిపిస్తున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్తూ బీజేపీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి మద్దతు ఉపసంహరించుకుంటున్నాం గవర్నర్ చెప్పారు. సడన్ గా చెప్పిన తర్వాత పీడీపీకి ఏం చేయాలి? కొన్ని రోజులు పాలుపోవాలి. ఈ లోపల ఏం జరిగింది? కొంతమంది రెబల్స్ తయారయ్యారు పీడీపీ నుంచి, కొంతమంది ఇండిపెండెన్స్ మాకు మద్దతు ఉంది అని రకరకాల పరిస్థితి, ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ ప్రభుత్వ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నిలబడడం లేదు అని చెప్పి గవర్నర్ సిఫార్సుతో ఆర్టికల్ 356 ఉపయోగించి అక్కడ దాన్ని రద్దు చేశారు అసెంబ్లీని. ఆర్టికల్ 356 ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 356 ఏం చెప్తుందంటే, ఎందుకు లేనప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నియమితులైనటువంటి గవర్నరు ఆయనే అక్కడ ప్రభుత్వ అధినేత అవుతారు, ఆయనే అక్కడ అసెంబ్లీని కూడా రిప్రజెంట్ చేస్తారు అని అంటుంది. చాలా సాంకేతికంగా చాలా కాంప్లెక్స్ పాయింట్ అది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక అసెంబ్లీ రద్దు జరిగిన తర్వాత దాన్ని సడన్ గా తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిపేదాకా ఎవరో ఒకళ్ళు దాన్ని రిప్రజెంట్ చేయాలి, రిప్రజెంటేషన్ లేకుండా పాలన జరగదు కదా. మరి ఏం జరగాలి పాలన అంటే, అక్కడున్న గవర్నరే ఆ అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తారు అని చెప్పారు. చెప్తే సరే ఇది అన్ని చోట్ల సహజంగా జరిగేదే కదా, ఓకే. గవర్నర్ మధ్యలో చిన్న చిన్న కొన్ని తొంటరి పనులు కూడా జరిగినాయి. తర్వాత మన మెహబూబా ముఫ్తి గారు ఒకరోజు సడన్ గా నేషనల్ కాన్ఫరెన్స్ వీళ్ళు కొద్దిగా లేదు జరగబోతుందని గమనించి నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి మేము మద్దతు మాకు మద్దతు ఉంది, మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కార్యాలయంకి ఒక ఫ్యాక్స్ పంపారు. ఫ్యాక్స్ పంపితే అప్పుడు గవర్నర్ గారు ఏమన్నారంటే, అయ్యో నిన్న హాలిడే ఉంది కదా, హాలిడే రోజున ఫ్యాక్స్ మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు నాకు ఎవరూ లేరు కాబట్టి నాకు ఫ్యాక్స్ అందలేదని చెప్తూ, అంటే ఆ రోజు సాయంత్రమే ఈయన గవర్నర్ పాలన సిఫార్సు చేసి నెక్స్ట్ డే ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ చాలా వ్యూహాత్మకంగా చాలా స్టెప్, అప్పుడే వీళ్ళు కొద్దిగా డౌట్ వచ్చింది వీళ్ళు ఏదో కావాలని ఏదో ప్రయత్నం చేయబోతున్నారు అని చెప్పి. ఎనీవే అయిన తర్వాత ఏం చేశారంటే, ఈ గవర్నర్ ఎప్పుడైతే పాలనలో ఉన్నారో ఆయన గవర్నర్ మెల్లమెల్లగా అసెంబ్లీని రిప్రజెంట్ చేస్తూ చిన్న చిన్న చట్టాలను ప్రపోజ్ చేయడం మొదలుపెట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ కల్పించే బిల్ని గవర్నర్ అక్కడ ఆయన ఆమోద ముద్ర వేశారు. అంటే ఆయన అంటే ఇప్పుడు ఎవరు, ఆయన అసెంబ్లీకి రిప్రజెంటేటివ్ కింద ఆమోద ముద్ర వేసి, అంటే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక పరిస్థితులు కదా, అక్కడ రిజర్వేషన్లు ఎవరికి వర్తించవు, కేవలం మోస్ట్ ఆఫ్ ద దాంట్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఏ రకమైన ప్రత్యేక రిజర్వేషన్స్ 2004 దాకా లేవు. 2004 తక్కువ ఇందులో మొదలు పెట్టారు, దాన్ని రాటిఫై చేసి మళ్ళీ తిరిగి సవరిస్తున్నట్లుగా 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా గవర్నర్ తోటి ఒక బిల్ పంపించారు. బిల్ పంపించడం ద్వారా దాన్ని పార్లమెంట్లో పార్లమెంటు రాష్ట్రపతి దానికి ఆమోద ముద్ర వేయడం ద్వారా కాశ్మీర్ గవర్నర్ని ఆయన అఫీషియల్గానే అక్కడ అసెంబ్లీకి రిప్రజెంటేటివ్ కింద, ఆయన అసెంబ్లీ కింద పార్లమెంట్ ప్రతినిధి కింద ఆయన అక్కడ ఉన్నట్లుగా భావించినట్లు, దాన్ని యాక్సెప్ట్ చేసినట్లు. ఇది ఎప్పుడైతే జరిగిందో ఒక రకంగా ఇది ఒకలాంటి చక్రబంధం. ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బిల్ని ప్రపోజ్ చేసినప్పుడు గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేసి ఆ సిఫార్సును తీసుకెళ్లి ఇక్కడ భారత ప్రభుత్వానికి అందజేయడం ద్వారా, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయడం చెప్పడం ద్వారా, ఎప్పుడైతే అసెంబ్లీ రిప్రజెంట్ ఆయన యాక్సెప్ట్ చేశారో, మీరు టెక్నికల్గా కొంచెం ఆలోచిస్తే దీన్ని ఎవరూ వ్యతిరేకించలేరు. అక్కడ ఉన్న పార్టీలు కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలు కానీ దీని మీద ఏం మాట్లాడలేకపోయాయి. ఎందుకని అక్కడ ఉన్న అక్కడే కాదు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి. దేశవ్యాప్తంగా మీరు దళితులకి, ఆదివాసీలకి, గిరిజనులకి అవి ఇవి ఇక్కడ అది చెప్తున్న ఈ వ్యక్తులు, అక్కడ కాశ్మీర్లో ఉన్న గిరిజనులు, కాశ్మీర్లో ఉన్న దళితులు దళితులు కాదా? వాళ్ళ రిజర్వేషన్స్ మీరు వ్యతిరేకిస్తారా? ఇది వ్యూహాత్మకంగా చాలా పెద్ద స్టెప్. దాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించలేదో టెక్నికల్గా అది అప్రూవ్ అయిపోయినట్లే. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రతిపాదన జరిగిందో, ఈ ప్రతిపాదన జరిగిన తర్వాత గవర్నర్ ఇప్పుడు నిన్న మీరు గమనిస్తే కనుక నిన్న ఒక రాజ్యపత్రం తీసుకొచ్చారు ఎవరు, మన అమిత్ షా నిన్న. అంటే చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది దీని వెనకాల చాలా వ్యూహాత్మకంగా. హరీష్ ప్రముఖ న్యాయ నిపుణులు హరీష్ సాల్వే మాట్లాడుతూ ఇసుమంతా కూడా దీంట్లో లో ప్రాసెస్లో ఎక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు, దీన్ని సుప్రీంకోర్టులో ఎవరు దీన్ని కాదనలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఆమోది 300 Article 317 తీసి పక్కన పెట్టారని చెప్తే చాలా మందికి అర్థం కాల. మనం కొంచెం డెప్త్ స్టడీస్ తెలుస్తుంది. దాని తర్వాత అమెండ్మెంట్ యాక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇల్లంతా జరిగిందో సడన్గా ఆయన తీసుకెళ్ళి ఇక్కడంతా తేడా, ఇక్కడంతా జమ్మూ కాశ్మీర్లో అంత ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకి ఉపయోగం లేదు కాబట్టి Article 370 ఉన్నటువంటి Section 3 ఉపయోగించుకుని ఇక్కడ Article 370 రద్దు చేయవలసిందిగా ఆయన ప్రెసిడెంట్కి ఆయన అర్జీ పెట్టుకున్నారు గవర్నర్. ఇక్కడ గవర్నర్ అంటే ఎవరు? అసెంబ్లీ రిప్రజెంటేటివ్, ఆయనే అసెంబ్లీ ఇప్పుడు. అంటే ఏమైంది, దాన్ని మోడిఫికేషన్ చేయాలంటే కాశ్మీర్ అసెంబ్లీ చేయాల్సిందే ఈ తీర్మానాలన్నీ అని చెప్పిన క్లాజ్ని దీంట్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా, అంటే దాన్ని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ప్రెసిడెంట్ గారికి సిఫార్సు చేయడం, ఆయన అక్కడి నుంచి ఆమోద ముద్ర వేయడం, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా Article 370 రద్దు చేయడం జరిగింది. దీనిపైన నిన్న రాజ్యసభలో మీరు చూస్తే కనుక చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు, అలా చేశారు ఇలా చేశారు, మీరు ప్రజాస్వామ్యం అణగదొక్కారు. ఏం అణగదొక్కల, రాజ్యాంగబద్ధంగా టెక్నికల్గా సాలిడ్గా చట్టపరంగా 7 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్య పైన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తీసుకుని లాజిక్ ఉపయోగించి చట్టంలో ఉన్నటువంటి అన్ని రకాల వెసులుబాట్లని దగ్గర పెట్టుకుని ఇంత వ్యూహాత్మకంగా ఈ ప్రభుత్వం చేసి ఉండకపోతే ఇది ఎప్పటికీ జరిగి ఉండేది కాదు, నవ్ ఆర్ నెవర్. సో అలాంటి కండిషన్స్లోకి తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని, అలాంటి కండిషన్స్లో జమ్మూ కాశ్మీర్ని సమగ్రంగా ఈ భారతదేశంలో ఒక రాష్ట్రం కింద, ఒక అంతర్భాగం కింద చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా, చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఇల్లు మాట్లాడుతుంటే మనకి నవ్వొస్తూ ఉంటుంది, పార్టీలకు అతీతంగా అంటే మీరు మనం అభినందించాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి ఈ బిల్కి. అది దాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నారో, ఒప్పుకున్న తర్వాత వెంటనే అక్కడ భారతదేశం యొక్క పూర్తి స్థాయి రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఒక హక్కులు చేస్తాయి కాబట్టి, భారతదేశ ప్రభుత్వానికి రాష్ట్రాలు విభజన చేసే హక్కు ఉంది కాబట్టి వెంటనే దాన్ని 2 రాష్ట్రాల కింద విభజన చేశారు. సో నిన్న ఈరోజు రాజ్యసభలోనూ ఇక్కడ లోక్సభలో బిల్ పెట్టింది దేని మీద అయ్యా అంటే జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం, 2 రాష్ట్రాల కింద విభజించిన దానిపైన. ఆర్టికల్స్ పైన చట్టాలు పెట్టాల, Article 370 పైన, 35A Article 370 చాలా సింపుల్గా తీసి పెట్టేశారు, సింపుల్గా తీశారు. కానీ దీని వెనకాల ఎంత పరిశ్రమ. ఇక మరిన్ని విషయాలు చూద్దాం వచ్చేవారి నుండి. ఉంటాను నేను మీ ఈశ్వర్ విష్ణు బొట్ల సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణు బొట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం 6 August 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.